హరే కృష్ణ. సో మనం ఈరోజు 13 అధ్యాయంలో ప్రవేశించబోతున్నాము. ఇప్పటివరకు మనం 12 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాము. ఆ 12 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు మనకి ఆచార్యుల రూపంలో కర్మయోగం గురించి మాట్లాడుకున్నాము. మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు ఏదైతే 7 నుంచి 12 దాకా ఉందో అది మనం భక్తి యోగం అని చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి 6 అధ్యాయాల్లో ముఖ్యంగా 5 అధ్యాయాలు మనకి ఇక్కడ క్లియర్ గా ఏంటి అంటే జ్ఞానయోగం గురించి మాట్లాడబోతున్నాం. అండ్ చివరి అధ్యాయం 18 అధ్యాయం మాత్రం ఒక సారాంశం అన్నమాట. 17 అధ్యాయాలకు ఒక సారాంశం, మొత్తం భగవద్గీత ఒక సారాంశం మనకి 18 అధ్యాయం వస్తుందండి. సో అదే మనం ఇక్కడ మనం అది మనం చూస్తాం అనమాట ఇక్కడ మనకి. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే భక్తి యోగం హయ్యెస్ట్ అని చెప్పేసిన తర్వాత అదే అంతిమం అని తెలిసిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు కృష్ణుడు జ్ఞానయోగం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మనకి క్లియర్ కట్ గా మనకి భక్తి యోగాన్ని వివరించిన తర్వాత మళ్ళీ మనం జ్ఞానయోగానికి పోవాల్సి మళ్ళీ ముఖ్యంగా కృష్ణుడు మళ్ళీ దాన్ని వివరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా వివరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎందుకంటే భక్తి యోగం టాప్ మోస్ట్ అయినప్పటికీ కూడా భక్తులు కూడా కొన్ని జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను తెలిసి పెట్టుకోవాలి. ఎందుకనంటే మనం ఇంకా అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా భక్తి యోగం హయ్యెస్ట్ అని తెలుసుకున్నాం మనం, కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి సాధనకు వచ్చేసరికి మనకి కొన్ని అంశాలు ముఖ్యంగా మన ప్రకృతి గురించి అంటే శరీర ప్రకృతి, శరీరంలో ఉన్నటువంటి అంశాలు, ఈ అంశాలు అలాగే బాహ్య ప్రకృతి, ఆ అంశాల గురించి మనం చూడడానికి తెలిసి పెట్టుకోవాలి. ఆల్రెడీ 2 అధ్యాయాలు చెప్పున్నాడు. 2 అధ్యాయంలో కొంతవరకు మనకి సాంఖ్యయోగము జ్ఞానయోగాన్ని కొంచెం టచ్ చేశారు, కానీ అది కేవలం మనకి ఒక సూత్రప్రాయంగా ప్రాథమిక అంశాలు మాత్రమే మనం డిస్కస్ చేశారన్నమాట. కానీ భక్తులు మన సాధనలో ఎదగాలి అని అనుకున్నప్పుడు మనం జ్ఞానయోగం సంబంధించినటువంటి అంగాలు మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ జ్ఞానయోగం యొక్క అంగాన్ని మనం ప్రాక్టీస్ చేయకపోయినప్పటికీ కూడా అసలు మనం ఎటువంటి వాతావరణంలో ఉన్నాము, ఒక ఆత్మగా మనం ఎటువంటి వాతావరణంలో ఉన్నాము, ఆ వాతావరణంలో ఏ అంశాలు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెడతాయి, కష్టపెడతాయి, మనకి చాలా ఇబ్బంది పెడతాయి మనల్ని, ఇవన్నీ మనం తెలిసి పెట్టుకోవాలన్నమాట. ఇది జ్ఞానులకైనా భక్తులకైనా ఏ ఆధ్యాత్మికమైన ప్రగతిలో ఉన్నారో అందరికీ ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్. సో జ్ఞానయోగం అనగానే దయచేసి ఇక్కడ కృష్ణుడు జ్ఞానయోగం సంబంధించిన అంగాలు ఏదైతే ధ్యానము లేకపోతే బ్రహ్మన్ సాక్షాత్కారము వాటి గురించి డిస్క్రైబ్ చేయడం ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి ఒక ఒక ఇన్ఫర్మేషన్ని, ఒక చాలా లోతైన ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వాలనుకుని ట్రై చేస్తున్నాడు ఆయన. అఫ్ కోర్స్ ఇక్కడ చాలా డీప్ గా ఏం పోడు కృష్ణుడు, బట్ ఈ మాత్రం జ్ఞానం మనకు ఉందంటే మనము క్రమంగా దాని నుంచి మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం సాధనలో ఎట్లా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మనం కొంతవరకు మనం అవగాహన చేసుకొని మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట మనం ఇక్కడ. కాబట్టి మనం గమనించుకున్నట్లయితే ఇది జ్ఞానయోగం యొక్క అంగాల గురించి మాట్లాడబోయేది కాదు. ఇది స్పష్టంగా ఆత్మ యొక్క లక్షణాలు, భగవంతుడి యొక్క లక్షణాలు, లేదా పరమాత్మ యొక్క లక్షణాలు, ఈ ప్రకృతి యొక్క లక్షణాల గురించి మాట్లాడబోతున్నాం అనమాట. ఎందుకంటే వీటి గురించి మనం క్షుణ్ణంగా తెలిసి పెట్టుకోకపోతే మనకి సాధనలో మనకి క్లారిటీ ఉండదు అనమాట. ఉదాహరణకి సపోజ్ మనల్ని ఒక గదిలోకి పంపించారనుకోండి, ఆ గదిలో వివిధ రకాల ద్రవాలు ఉన్నాయి అంటే లిక్విడ్స్ ఉన్నాయి. ఎట్లాగా నీళ్లున్నాయి అక్కడ ఒక డ్రమ్లో, ఇంకో డ్రమ్లో పెయింట్ ఉంది, ఇంకో డ్రమ్లో ఫెవికాల్ లాంటి గమ్ ఉంది. ఓకే, ఇట్లా వివిధ రకాల ద్రవాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి అన్ని ద్రవాలే కదా అని చెప్పేసి మనం పోయి నీళ్ళల్లో పెట్టినప్పుడు కానీ లేకపోతే పెయింట్లో పెట్టే లేకపోతే పోయి ఫెవికాల్ లాంటి ద్రవంలో పెట్టామనుకోండి, మనం అన్ని ఒకటే కదా అని అనుకుంటే తప్పొరపడు అక్కడ. ఎందుకంటే నీళ్ళ స్వభావం వేరు, పెయింట్ స్వభావం వేరు, అక్కడ ఫెవికాల్ లేదా గమ్ స్వభావం వేరు. ఇప్పుడు అన్ని ఒకటే అనుకుంటే ప్రకృతి అంతా ఒకటేలే అనుకుంటే కుదరదు. ప్రకృతిలో ఏ అంశాలు ఎటువంటి లక్షణాలని అవి చూపిస్తున్నాయి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాలని ఎలా డీల్ చేయాలి మనం. ఉదాహరణకి ఇప్పుడు మనం నీళ్ళ పెట్టినప్పుడు ఏం లేదు, గుడ్డ తీసుకుంటే తుడి చేసుకోవచ్చు అనమాట, నీట్గా అయిపోతుంది, డ్రై అయిపోతుంది. అదే ఇప్పుడు పెయింట్లో పెట్టామనుకోండి, తీసి మనం ఎంత రుద్దినా కూడా, మన ఏదైనా క్లాత్ తీసుకొని ఎంత రుద్దినా లేదా నీళ్లు ఎంత పోసినా కూడా పెయింట్ పోతుందా? పోదు. అప్పుడు దానికి ఏం చేయాలి మనము, కిరోసిన్ లాంటిది తీసుకొని దాన్ని నీట్గా మనం కడుక్కుంటే అప్పుడు పోతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం పెయింట్ లాంటిది తీసుకున్నాం అనుకోండి, దాని నుంచి బయటకొడడానికి ఏదో పెట్రోల్ లాంటిది ఏదో చేయాలేమో, దానికి కూడా తీయడానికి మొత్తం. అంటే ద్రవాలు చూడడానికి, ద్రవం అన్న పదం వాడినప్పుడు జస్ట్ నేను ఏది పడితే అది, ఎలా పడితే అట్లా నేను వెళ్ళి నా చేయి నేను పెట్టలేను, కానీ నాకు ముందే విషయం తెలుసు అనుకోండి, దేని స్వభావం ఎలాంటిది, దేని లక్షణం ఎలాంటిది అని నాకు తెలిసినప్పుడు, నేను పొరపాటున ఒకవేళ దాంట్లో వెళ్ళినా ఒకవేళ చేయి పెట్టినా కూడా దాని నుంచి నేను ఎట్లా బయటపడాలి నాకు తెలుసు అనమాట. అలాగే ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని అంటే, రెండో అధ్యాయంలో ఏదైతే ఆయన ఇచ్చినటువంటి సాంఖ్యయోగం అయితే ఉందో, అది చాలా సూత్రప్రాయంగా చాలా ప్రాథమిక విషయాలు మాత్రమే చెప్పాడు అనమాట. కానీ ఇప్పుడు కృష్ణుడు ఏం చేయబోతున్నాడు అని అంటే, ఆ విషయాలు చాలా కొంచెం సుదీర్ఘంగా దాని గురించి వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇంకా అది మనం పోవాలనుకుంటే చాలా శాస్త్రాలు ఉన్నాయి, ఇంకా లోతుగా పోవాలనుకుంటే. కానీ కృష్ణుడు ఇక్కడ సారాంశం గురించి మాత్రం ఇవ్వబోతున్నాడు ఈ విషయాలన్నీ కూడా. కానీ ఈ విషయాలు ఆధ్యాత్మిక ఎదిగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ చాలా ముఖ్యంగా ఇది చాలా అవసరం అనమాట. ఎందుకంటే మనం ఎటువంటి వాతావరణంలో, ఎటువంటి ప్రకృతి, ఈ దేహం కావచ్చు, బాహ్య ప్రకృతి ఉన్నటువంటి కావచ్చు, వీటన్నిటి యొక్క అంశాలు, వాటి లక్షణాల గురించి మనతో వివరించబోతున్నాడు అనమాట. కాబట్టి సాధనలో ఒకసారి మనం వాటి విషయాలు జాగ్రత్తగా మనం తెలుసుకోకపోతే, మనం అంతా ప్రకృతే కదా, దాని అన్నిటిని మనం ఒకే రకంగా మనం డీల్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదా, అన్నిటికీ ఒకే రకమైన పరిష్కారం ఉంటుంది అనేటువంటి ఆ యొక్క అజ్ఞానంలో మనం ఉండకూడదు అనమాట. అందుకే ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే, భక్తి యోగం చెప్పినప్పటికీ కూడా, ఇప్పుడు మనకు 12 అధ్యాయాలు చెప్పాడు కృష్ణుడు, ఎటువంటి లక్షణాలు భక్తుడికి ఉంటే అది కృష్ణుడిని చాలా ఆకర్షిస్తుంది, కృష్ణుడు చాలా ఇష్టపడతాడనే పాయింట్ మనకు చెప్పాడు అక్కడ. ఇప్పుడు మనకి ఈ 12 అధ్యాయంలో నేనెవరో తెలుసు, భగవంతుడు ఎవరో తెలుసు, భగవంతుడి యొక్క శక్తులు తెలుసు, భగవంతుడికి ఏం చేస్తే మనం భగవంతుడికి దగ్గర అవుతామో అది తెలుసు, ఎటువంటి లక్షణాలు మనం కనబరిస్తే భగవంతుడు ఇష్టపడతాడు అది మనకు తెలుసు. కానీ అయినా మనం ఎందుకు పోలేకపోతున్నాము, ఎందుకు మనం సరెండర్ కాలేకపోతున్నాం ఈ రోజుకి, ఈ రోజు ఇప్పటికిప్పుడు మనం ఎందుకు సరెండర్ కాలేకపోతున్నాం అంటే, మనలో నేను దేహంలో ఉన్నప్పటికీ కూడా దేహంలో పలు అంశాలు నన్ను ఎందుకో ఆపుతున్నాయి అన్నమాట. నన్ను భగవంతుడి దగ్గర పోనీయకుండా, భగవంతుడికి శరణాగతి పొందనీయకుండా ఏదో తెలియని కొన్ని అంశాలు నాలో ఆపుతున్నాయి అన్నమాట. ఏంటి ఆ అంశాలు? అవి వాటి వాటి అవన్నీ కూడా వాటిని మనం ఎలా, వాటి యొక్క లక్షణాలు తెలుసుపెట్టుకోవాలి, వాటి నుంచి మనం ఎట్లా బయటపడాలి? సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కృష్ణుడు వివరించబోతున్నాడు అనమాట. సో ఇప్పుడు దాకా మనం విన్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం నెక్స్ట్ రాబోయే 5 అధ్యాయాల్లో, అండ్ ముఖ్యంగా ఈ 13, 14, 15 ఈ 3 అధ్యాయాల్లో మనకి చాలా చాలా కీలకమైనటువంటి విషయాలు మనం చెప్పబోతున్నాం మన కృష్ణుడు. ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎటువంటి అంశాల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి వాళ్ళని బాధ పెడుతున్నాయి, వాటిని మనం ఏ విధంగా మనం వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, దాని నుంచి మనం బయటపడడానికి ఉన్నటువంటి మార్గం ఏంటి అని ప్రతి ఇండివిజువల్కి వేరువేరు అంశాలు ఇబ్బంది పెడతా ఉంటాయి, అందరినీ ఒకే రకంగా ఇబ్బంది పెట్టడం లేదు. సో నా యొక్క భక్తి ప్రగతిలో నాకు నాకు ఏ అయితే అంశాలు నాకు అడ్డంకిగా ఉన్నాయో అది మీకు అడ్డంకిగా ఉండకపోయి ఉండొచ్చు. సో మీకు ఉండేది వేరే వాళ్ళకి అవ్వకుండా ఉండొచ్చు, వేరే వాళ్ళకు ఉండేది నాకు అవ్వకుండా ఉండొచ్చు. అంటే లోపల అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ముఖ్యమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఈ భౌతిక ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతిలో మనం ఎప్పుడు ఉన్నాం ఇక్కడ. సో దీని నుంచి ఈ భౌతిక ప్రకృతిలో ఒకవేళ మనం బాధపడుతుంటే కూడా ఈ భౌతిక ప్రకృతిని ఉపయోగించుకొని మనం బయటికి రావాలి ఇప్పుడు. కాబట్టి ఇది ఉండాలి, కానీ దీన్ని మనం జాగ్రత్తగా దీన్ని మనం వాడుకోవాలి. బయటపడడానికి కూడా శరీరాన్ని వాడుకోవాలి మనం. ఎట్లాగైతే మనం ఒక పడవని ఖచ్చితంగా మనం వాడుకునే తీరాలి, సముద్రంలో కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ, దాన్ని పట్టుకొనే మనం వేరే ఒడ్డుకు పోవాలి మనం. అప్పుడు ఆ పడవ యొక్క పూర్తి దాని మొత్తం ప్లాన్ నాకు తెలిసి ఉండాలి, ఆ పడవ యొక్క కంప్లీట్ బ్లూ ప్రింట్ నాకు తెలిసి ఉండాలన్నమాట. దాన్ని ఎలా నడపాలి అనేది, ఎప్పుడెప్పుడు గాలి వచ్చినప్పుడు దాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది. సో ఈ నావ నాకు కావాలి, నాకు అవసరం, లేకపోతే నేను ఆ ఒడ్డుకు చేరుకోలేదు. అలాగే ఈ శరీరం ప్లస్ బాహ్య ప్రకృతి, ఈ మొత్తం ఈ విశ్వంలో ఉండేటువంటి ఈ ప్రకృతి, ఈ రెండు గురించి నేను తెలిసి పెట్టుకొని అవసరాన్ని బట్టి నాకు పరిస్థితిని బట్టి వాటిని అంశాల వారిగా నేను అర్థం చేసుకొని దాని నుంచి నేను బయటపడడానికి నేను ప్రయత్నించాలి. సో కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అఫ్ కోర్స్ చాలా మందికి ఇది బోర్ కొట్టచ్చు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి దీంట్లో, టెక్నికల్ గా సాంకేతికంగా కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం జ్ఞానవాసన ఉండే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ అంత లోతుగా కొంచెం సరళంగా ఉండే వాళ్ళకి దాంట్లో వీళ్ళ పెద్ద దీంట్లో పెద్ద వాళ్ళ రసాన్ని ఆస్వాదించలేరు అనమాట. కానీ మనకి అవకాశం ఉండి దీన్ని అర్థం చేసుకునే పరిస్థితి అని ఉంటే వాళ్ళు చాలా దీన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనమాట. ముఖ్యంగా ఆఖరి ఆరు అధ్యాయాలు, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఆరు అధ్యాయాలు జ్ఞాన మిశ్ర భక్తి వివరణ ఉంటుంది. ఎస్, ఇది జ్ఞాన మిశ్ర భక్తి. ఎందుకంటే ఏం చెప్పాలంటే భగవద్గీత మొత్తము భక్తి అనేది ప్రిడామినెంట్ గా కృష్ణుడు చెప్తున్నాడు. కొంతమందికి కర్మ వాసనలు ఉన్నాయి, కొంతమందికి జ్ఞాన వాసనలు ఉన్నాయి, కానీ ఎక్కడక్కడ శుద్ధ కర్మయోగం ఇక్కడ చెప్పలేదు, శుద్ధ జ్ఞానయోగం కూడా ఇక్కడ చెప్పలేదు. అసలు అన్నిటిలోనూ మనం గమనిస్తే అన్ని అధ్యాయుల్లోనూ సో భక్తి యొక్క ప్రాముఖ్యతని అంతర్లీనంగా మాత్రం చెప్తూనే వస్తున్నాడు. అలాగే నేను చెప్పినట్టుగా ఇది జ్ఞానయోగం అంటే జ్ఞానయోగ అంగాల గురించి మనం మాట్లాడుకోబో ఏమీ కూడా. ఇక్కడ ఏ జ్ఞానం ఉంటే మనం భక్తిలో ఎదగడానికి అవసరం అవుతుందో, ఓకే, ఆ జ్ఞానం గురించి మాట్లాడబోతున్నాం. భక్తికి ఉపయోగపడే జ్ఞానం అనమాట ఇది, భక్తిలో ఎదిగేదానికి కావలసిన జ్ఞానం ఇది, కృష్ణుడిని పొందడానికి కావలసినటువంటి జ్ఞానం ఉందన్నమాట ఇది. కాబట్టి ఇది అటువంటి అక్కడ ఉన్నటువంటి శుద్ధ జ్ఞాన యోగం కాదు ఇది. సో శరీరం, జీవుడు, పరమాత్మ మరియు ప్రకృతి యొక్క వివరణాత్మక జ్ఞానాన్ని కృష్ణుడు పలుకుతాడు. ఇప్పుడు శరీరం గురించి మాట్లాడబోతాడు, ఆత్మ పరమాత్మ ప్రకృతి గురించి మీరు మనం అనుకోవచ్చు, ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కాదు, ఇక్కడ చాలా లోతైన విషయాల్ని మనం డిస్కస్ చేసుకోబోతాం. కాబట్టి ఎస్, ఆల్రెడీ మనం 2వ అధ్యాయం, కొంచెం 4వ అధ్యాయంలో కొంతవరకు మనం డిస్కస్ చేసాము. కృష్ణుడు దాన్ని ప్రాథమిక అంశాలుగా మాట్లాడినట్టు చెప్పాడు అనమాట, బట్ ఇప్పుడు మనకి వివరణాత్మకంగా ఉంటుంది అనమాట. సో మొదటి శ్లోకంలోకి వెళ్ళామనుకోండి, ఈరోజు మొత్తం అర్జునుడి యొక్క 6 ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. అర్జున ఉవాచ, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జున ఉవాచ, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జున ఉవాచ, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని గురించి, క్షేత్రము మరియు క్షేత్రమును తెలిసిన వాణి గురించి, జ్ఞానము మరియు జ్ఞాన విషయము గురించి నేను తెలుసుకొని కోరుచున్నాను. కృష్ణుడు ఇక్కడ 6 ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రమును తెలిసిన వాణి గురించి, క్షేత్రము తెలిసిన వాణి గురించి అంటే అతను క్షేత్రజ్ఞుడు, క్షేత్రముని తెలుసుకున్నవాడు, అతను ఏమంటారు, క్షేత్రజ్ఞుడు. అందుకనే క్షేత్రము క్షేత్రజ్ఞుడు గురించి చెప్పండి అంటున్నాడు. జ్ఞానము మరియు జ్ఞాన విషయము, అంటే జ్ఞాన విషయం అంటే ఆ జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి. జ్ఞానం నేను పొందాను, బట్ జ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞానంతో నేను ఏం చేయాలి, దేని తెలుసుకోవాలి నేను, అది జ్ఞాన లక్ష్యం లేదా జ్ఞాన విషయం ఏంటంటే. దానికి ఏమంటే జ్ఞానం, జ్ఞేయం. జ్ఞేయం అంటే అంతిమంగా ఈ జ్ఞానం నేను దేనికోసం ఉపయోగించాలి, ఏది పొందాలని నేను ఉపయోగించాలి, దీన్ని లక్ష్యం ఏంటి. సో దాన్ని జ్ఞేయం అంటున్నారు. కాబట్టి ఇక్కడ 6 ప్రశ్నలు అన్నమాట అర్జునుడు. సో భాష్యంలోకి వెళ్తే, భగవంతుడి భక్తికి నా ప్రణామాలు, దాని దయ కారణంగా జ్ఞాన మరియు ఇతర మార్గాల్లో విజయం సాధించగలను. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఆచార్యులు భగవాన్ యొక్క భక్తికి ప్రణామాలు చేస్తున్నారు అనమాట. ఆయన నా ప్రణామాలు చేస్తున్నాను, ఎందుకంటే దాని దయ కారణంగా నేను జ్ఞానము మరియు ఇతర మార్గాల్లో విజయం సాధించగలను. ఎందుకంటే భక్తి ఉంటేనే జ్ఞానం కావు, జ్ఞాన యోగంలో కావచ్చు, కర్మయోగంలో కావచ్చు, అష్టాంగ యోగంలో కావచ్చు, దేంట నేను విజయం సాధించగల, అలాంటి భగవంటి భక్తికి నేను ప్రణామాలు చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఏదో ఒక అంశంలో ఎవరైనా సరే భక్తిని కానీ వాళ్ళు ఇనిషియేట్ చేయకపోతే, అంటే భక్తిని వాళ్ళు ఉపయోగించుకోకపోతే, భక్తి అంగాల్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోతే, అది 1% అయినా 2% అయినా ఎప్పుడో ఒక అంశంలో వాళ్ళు భక్తిని జోడించాలన్నమాట, అప్పుడే వాళ్ళు విజయం సాధించగలుగుతారు. ఇప్పుడు శుద్ధ కర్మయోగం అన్నా సరే, శుద్ధ జ్ఞాన యోగం అన్నా సరే, ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక అంశాన్ని భగవంతుడి యొక్క సంబంధం లేదు, ఎందుకంటే అట్లీస్ట్ అక్కడ ప్రార్థనలు చేశాడు అనుకోండి, ఆ ప్రార్థనలు కూడా భక్తి యోగం కిందకు వస్తుంది. కాబట్టి అందుకే ఆ భక్తికి నా ప్రణామాలు అంటున్నాడు. సో శుద్ధ భక్తి, శుద్ధ జ్ఞాన యోగం, శుద్ధ కర్మయోగం అంటే ఆ భక్తి అనేది ఉన్నదని కాదు, భక్తి శాతం ఖచ్చితంగా ఉండి తీరితేనే ఆ శుద్ధ జ్ఞాన యోగం కానీ, శుద్ధ కర్మయోగం, శుద్ధ ధ్యాన యోగం కానీ వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకోగలుగుతారు, లేకపోతే చేరుకోలేరన్నమాట. అదే భక్తి యోగ, శుద్ధ భక్తి యోగంలో అసలు ఏమాత్రం జ్ఞాన అంగాలు కానీ, కర్మాంగనాలు కానీ, ధ్యాన అంగాలు, అష్టాంగ యోగాలు కానీ ఉండడానికి లేదు. అలా ఉంటే భక్తి యొక్క లక్ష్యాన్ని చేరుకోలేరు. చూడండి, అదే అందుకే ఇక్కడ ఆయన భక్తికి నా ప్రణామాలు అన్నారంటే, మిగతా యోగాలు వాళ్ళ లక్ష్యాలు చేరుకోవాలంటే, కొంతమంది బ్రహ్మన్ సాక్షాత్కారం చేరుకోవాలన్నా సరే, పరమాత్మ సాక్షాత్కారం చేరుకోవాలన్నా సరే, ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో దగ్గర వాళ్ళు భక్తి అంగాలు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే వాళ్ళు ప్రాక్టీస్ లేకపోతే వాళ్ళు వాళ్ళ లక్ష్యాలు చేరుకోలేరు. కానీ భక్తిలో శ్యామసుందర రూపాన్ని మనం చూడాలనుకున్నాం అనుకోండి, ప్రేమ స్థితికి చేరుకోవాలనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు జ్ఞానము ప్లస్ కర్మ అన్ని 0 అయిపోవాలి. అక్కడ ఎక్కడ కూడా కర్మ వాసనలు, జ్ఞాన వాసనలు అసలు ఉండనే ఉండకూడదు అనమాట. 0.0001% ఉన్నా సరే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోలేము. అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం, అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి వృత్తం. జ్ఞాన కర్మ అనావృతం, అది శూన్యం లేదు. అనావృతం ఎందుకు, మన జ్ఞానయోగం, జ్ఞానకు సంబంధించిన కృష్ణ సంబంధ జ్ఞానం కావాలి మనకి, కృష్ణ సంబంధ కర్మలు చేయాలి. కాబట్టి కానీ జ్ఞాన అంగాలు మనకు అవసరం లేదు, కర్మ అంగాలు వాటి వాటి ప్రాక్టీసెస్ మనకు అవసరం లేదు. మన గత 6 అధ్యాయాల్లో జ్ఞాన మిశ్ర భక్తి వర్ణించబడింది. ఎస్, ఈ అధ్యాయంలో శుద్ధ భక్తి పరోక్షంగా అత్యున్నతమైనదని వర్ణించబడింది. సో ఈ అధ్యాయంలో ఏం చెప్తుంది, శుద్ధ భక్తి యోగం గురించి మాట్లాడబోతున్నాం, బట్ పరోక్షంగా ఇండైరెక్ట్ గా చెప్పబోతాడు అనమాట. ఆల్రెడీ గత అధ్యాయాలు ఆల్రెడీ చెప్పేశాడు, ఇది 7 నుంచి 12. కానీ ఇక్కడ పేరుకు మాత్రం జ్ఞాన మిశ్ర భక్తి గురించి మాట్లాడబోతున్నాడు, కానీ దాంట్లోనే అంతర్లీనంగా శుద్ధ భక్తి యొక్క ఔన్నత్యం కూడా మళ్ళీ వివరించబోతాడు అనమాట అంతిమంగా. కాబట్టి భక్తి యోగం ఇక్కడ లేదనుకోవద్దండి, ఉంది, కానీ ఇండైరెక్ట్ గా చెప్తాడు అనమాట భక్తి చాలా ఇంపార్టెంట్ అని. ముఖ్యంగా ఈ 13 అధ్యాయంలో శరీరంలో జీవుడు, పరమాత్మ నివసించడం, జ్ఞాన సాధన, ప్రకృతి గురించి వివరించబడింది. సో శరీరంలో జీవుడు, అసలు శరీరంలోకి జీవుడు ఎట్లా వచ్చాడు, ఈ జీవుడికి శరీరం ఎట్లా అంటుకునింది, మరి పరమాత్మ ఎలా నివసిస్తున్నాడు దీంట్లో, మరి ఆయనకి ఈ శరీరం యొక్క కల్మషాలు ఏమైనా అంటుకుంటున్నాయా? భౌతిక ప్రకృతి యొక్క కల్మషాలు ఏమైనా ఆయనకు అంటుకుంటున్నాయా? లేదా ఆయన అతీతంగా ఉన్నాడా? అలాగే జ్ఞాన సాధన, అంటే ఆ జ్ఞానం పొందాలంటే ఎటువంటి లక్షణాలు నేను పొందుపరుచుకోవాలి? అలాగే ఈ ప్రకృతి, ప్రకృతి అనేది రెండు రకాలు. శరీరంలో ఉండే ప్రకృతి ఒకటి, శరీరం అనేది ఒక ప్రకృతి, అది కాకుండా మళ్ళీ బాహ్య ప్రకృతి, మొత్తం మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, ఆ వాతావరణం, దాని ప్రభావం, అవన్నీ కూడా మాట్లాడబోతున్నాం. సో చెప్పుకున్నట్టుగా మొదటి 1 నుంచి 6 అధ్యాయాల్లో సాధకులు నిష్కామ కర్మయోగం మరియు జ్ఞానయోగం ద్వారా జ్ఞానమిశ్ర భక్తి వలన కలిగే మోక్షం గురించి మనం వివరించింది. 7 నుంచి 12లో 3 రకాల ఆరాధనలతో పాటు కేవల భక్తితో భగవాన్ పొందే విధానం వివరించబడింది. మనకి కేవల భక్తి గురించి కూడా మాట్లాడుకున్నాం మనం 7 నుంచి 12లో. ఇప్పుడు 13 నుంచి 18లో జ్ఞానం యొక్క వివరణ. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞ అంటే ఏంటి? జ్ఞానం జ్ఞేయంతో మొదలవుతుంది. సో వీటితో స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ నెక్స్ట్ సెక్షన్, ఇది 13 నుంచి 18 వరకు. అండ్ మనం చెప్పుకున్నట్టుగా 6 ప్రశ్నలు. ప్రకృతి మరియు పురుషుడు, క్షేత్ర, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం. సో మనం అనుకున్నట్టుగానే 12 అధ్యాయం చివరిలో కృష్ణుడు అయితే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు అని చెప్పినప్పుడు, ఆ లక్షణాలు మనం పెంపొందించుకోవాలి అనుకున్నా సరే లోపల కొన్ని అంతర్గత అంశాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ అంతర్గత అంశాలు నన్ను ఆ లక్షణాలను పొందనీయకుండా నాకు అడ్డంకిగా ఉన్నాయి. మరి ఆ అంతర్గత అంశాలు ఏంటి, లేదా ఆ లక్షణాలు ఏంటి, వాటిని ఏవైతే కృష్ణుడు ఉపయోగపడతాయో వాటిని పెంపొందించుకోవాలి. ఏ లక్షణాలు అయితే మన కృష్ణుడికి అడ్డంకిగా మారుతాయో, కృష్ణు దగ్గరికి వెళ్ళడానికి, భక్తి చేయడానికి అడ్డంకిగా మారుతాయో, వాటిని ఎట్లా అధిగమించాలో వాటి వివరణల కోసం మనం వెళ్ళబోతున్నాం అన్నమాట, ముఖ్యంగా రాబోయే అధ్యాయాలు. నెక్స్ట్ ఇప్పుడు 2వ శ్లోకం నుంచి 7వ శ్లోకంలో ఇది ఒక సెక్షన్ కింద కృష్ణుడి యొక్క వివరణ, దేని గురించి 6 ప్రశ్నల్లో 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అన్నమాట ఇక్కడ. కృష్ణుడి యొక్క వివరణ ఏదంటే క్షేత్రము, క్షేత్రజ్ఞ మరియు జ్ఞానం, ఈ 3 విషయాల గురించి 2 నుంచి 7వ శ్లోకంలో మనకి వాటికి సమాధానం ఇవ్వబోతున్నాడు అన్నమాట. చూస్తాం. సో ముఖ్యంగా ఈ 2వ శ్లోకంలో శరీరం అంటే క్షేత్రమని, ఆత్మ అనేది క్షేత్రజ్ఞ అని మనం తెలుసుకోబోతాం అన్నమాట. సో శ్రీ భగవాన్ ఉవాచ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి అభిధీయతే, ఏతద్యో వేత్తి తం అప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవాన్ ఉవాచ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి అభిధీయతే, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవాన్ ఉవాచ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి అభిధీయతే, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమని చెప్పబడుతుంది. ఈ దేహమును తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పబడతాడు. సో ఏదైతే ఈ దేహం ఉందో దీన్ని ఏమంటున్నారు, క్షేత్రమని చెప్పబోతున్నారు. ఈ దేహం గురించి తెలిసిన వాడు ఎవరున్నారు, దీంట్లో ఉంటూ దీని గురించి తెలుసు. ఇప్పుడు మనకు తెలుసు మన శరీరం యొక్క లక్షణాలు. అఫ్ కోర్స్ మనకి సంపూర్ణ జ్ఞానం తెలియకపోవచ్చు, బట్ మేజర్ గా మన యొక్క శరీరం ఎటువంటి టైం మనకి అలసిపోతాము, ఎటువంటి టైంలో మనకి నిద్ర వస్తుంది, మనకి ఖచ్చితంగా మన రెస్ట్ ఎత్తి తీసుకొని తీరాల్సిందే, ఎటువంటివి తింటే మనకి అరుగుతుంది, సో ఇట్లాంటివి మొత్తం మన ఆలోచనలు, మన స్వభావం కొంతవరకు మనకు తెలుస్తుంది. కాబట్టి దీని గురించి తెలిసిన వాడు ఎవరు, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ఆత్మ. ఈ 2 విషయాలు మనకి చూస్తాం. సో భాష్యంలోకి వెళ్తే క్షేత్ర క్షేత్రజ్ఞ సంబంధించిన వివరాలు ఈ శ్లోకంలో వివరించబడ్డాయి. ఇంద్రియాలు భోగము అనుభవించే స్థావరమే క్షేత్రము. సో ఇంద్రియాలు భోగం అంటే అనుభవించాలి అనుకునే, సో జీవుడు ఎందుకున్నాడు దీంట్లో, దీన్ని అనుభవించాలనుకుంటున్నాడు ఈ శరీరాన్ని, ఈ శరీరంతో చాలా అంశాలను భోగించాలనుకుంటున్నాడు. అలాగే జన్మ మృత్యులు మొలకెత్తడానికి మూలం కూడా ఈ క్షేత్రమే. జన్మ మృత్యువులు రాబోయే భవిష్యత్తులో జన్మ మృత్యువులకి మొలకెత్తడానికి కారణం ఎవరు అంటే, మళ్ళీ జన్మ మృత్యువులోకి వెళ్ళడానికి ప్రవేశించడానికి కారణం ఈ శరీరమే అవుతుంది. సో ఈ శరీరాన్ని కృష్ణుడి సేవలకు వాడితే ప్రవేశించాల్సిన అవసరం లేదు జన్మ మృత్యువులలో. ఇదే శరీరాన్ని మన యొక్క ఆనందం కోసం వాడుకున్నాం అనుకోండి, ఇదే కారణం అవుతుంది అన్నమాట మళ్ళీ జన్మలెత్తడానికి. సో జీవుడు ఈ శరీరాన్ని ఎలా వాడబోతో దాన్ని బట్టే జన్మ మృత్యువుల్లోకి ప్రవేశించాలన్నా ఇంకొక చక్రంలోకి, లేకపోతే దాన్ని పూర్తిగా వాళ్ళు దాని నుంచి బయటపడచ్చు అనేది ఈ క్షేత్రాన్ని ఉపయోగించిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ క్షేత్రం యొక్క, అందుకే మనకి ఈ క్షేత్రం యొక్క పూర్తి వివరణ మనకు కావాలన్నమాట. ఎటువంటి అంశాలు మనల్ని, ఈ ఇంద్రియాలు మనల్ని లాగి మన చేత అనేక కార్యక్రమాలు చేపిస్తుంది, అలాగే ఏ అంశాల్లో మనసు కొంచెం స్ట్రిక్ట్ గా స్ట్రాంగ్ గా ఉండి నిగ్రహించుకోవాలో కూడా మనకు తెలియాలన్నమాట. ఎవరైతే శరీరంపై ఆసక్తితో నేను మరియు నాది అనుకునే వారు బద్ధజీవుడు, మరియు అలాగా అనాసక్తితో ఉండేవారు జీవన్ముక్తుడు. అంటే ఎవరైతే శరీరంపై ఆసక్తి ఉందనుకోండి, వాళ్ళందరూ వాళ్ళని ఈజీ కనిపెట్టవచ్చు, వాళ్ళు నేను నాది నా వల్ల నేను లేకపోతే ఎట్లాగా, ఇలా అంతా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంతా బద్ధ జీవనటువంటి చైతన్యంలో ఉన్నారన్నమాట. ఎవరైతే అనాసక్తితో ఉంటారో వీటి మీద, సో వాళ్ళందరూ కూడా ఒకరికి చెప్పాలంటే కొంతవరకు వాళ్ళు ఈ శారీరకమైనటువంటి బంధం నుంచి వాళ్ళు కొంచెం విడుదలైపోయినట్టే. అఫ్కోర్స్ వాళ్ళు ఇంకా మోక్షం పొందకపోవచ్చు, బట్ ఖచ్చితంగా అతను జీవించి ఉన్నప్పుడు కూడా తాను చాలా కంట్రోల్డ్గా ఉన్నాడని అర్థం. అతడు క్షేత్రజ్ఞ, క్షేత్ర జ్ఞానము సంపూర్ణంగా తెలిసినవాడు, క్షేత్ర జ్ఞానం సంపూర్ణంగా తెలిసినవాడు, క్షేత్రం గురించి పూర్తి తెలిసినవాడు. అంటే క్షేత్రం గురించి అంటే ఒకరికి చెప్పాలంటే, ఈ క్షేత్రాన్ని మనం ఒక ఒక పొలంతో పోల్చేమనుకోండి, ఒక పొలంతో, ఆ పొలం గురించి తెలిసిన వాడు ఆ వ్యవసాయి, అతను క్షేత్రజ్ఞ. దాన్ని దున్నేవాడు అలాగే దాన్ని అనుభవించేవాడెవరు, అతను ఆ వ్యవసాయి. అలాగే దీని గురించి తెలిసిన వాడు, దీన్ని వాడుకునేవాడు, దీని నుంచి అనుభవించేవాడు క్షేత్రజ్ఞ. అందుకని మనం భాగవతం 11వ స్కందం 12వ అధ్యాయం 23వ శ్లోకంలో భౌతికవాదులు అంటే ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, ఈ దేహాన్ని క్షేత్రాన్ని వాళ్ళు ఒక చెట్టుతో పోల్చారన్నమాట భాగవతంలో ఈ పర్టికులర్ శ్లోకంలో. భౌతికవాదులు ఒక రకమైన ఫలాలని ఈ చెట్టు నుంచి ఒక రకమైన ఫలాలు తింటారు వాళ్ళు, అది దుఃఖాలు, ఎవరు వాళ్ళు భౌతికవాదులు. ఆధ్యాత్మికవాదులు మరో రకమైన ఫలాలు సుఖాలు అనుభవిస్తారు. కానీ గురువుల నుండి జ్ఞానం పొందిన వారు ఈ చెట్టు ఆ భగవంతుని శక్తుల్లో భాగంగా మరియు అనేక రకాలుగా రూపుదిద్దుకుంటాయి అని తెలుసుకున్నవాడు వేద గ్రంథాలను అర్థం చేసుకుంటాడు. ఆధ్యాత్మిక వ్యక్తులు అంటే ఎవరు అంటే, వాళ్ళు ఇంకా పరిపూర్ణం కాల, వాళ్ళు జర్నీలో ఉన్నారు వాళ్ళు, లేదా వాళ్ళ సొంత ప్రయోగం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు అనమాట. వాళ్ళు ఇంకా గురువుని ఆశ్రయించాల వాళ్ళు, వాళ్ళు కొంత లాభం పొందుతారు వాళ్ళు. ఉదాహరణకి చాలా మంది ధ్యానాలు చేసేవాళ్ళు, యోగ సాధనలు చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళ సాధనకి ఎంతో కొంత ఆనందం పొందుతారు వాళ్ళు, ఎంతో కొంత మనశ్శాంతి ఆనందం పొందుతారు. అంటే వాళ్ళు కొంత సుఖాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. అసలు ఈ అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారు, భౌతికవాదులు మాత్రం వాళ్ళు దుఃఖాలు అనుభవిస్తారు. ఇదే శరీరంతో రోజు కావాల్సిన తింటారు, ఎంత బట్టలు తింటారు, మళ్ళీ పోయి హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ దానివల్ల మళ్ళీ కొన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు. అంటే వాళ్ళు దుఃఖాలు చూస్తారు ఈ శరీరంలో నుంచి, ఎందుకంటే వాళ్ళకు అవగాహన లేదు. కానీ కొంతమంది ఆధ్యాత్మికవాదులకు మాత్రం అవగాహన ఉంది కాబట్టి ఆ శరీరాన్ని ఉదయం ఎంత తినాలి, రాత్రిపూట ఎంత తినాలి, దానికి కావాల్సిన వ్యాయామం ఏంటి, దానికి కావాల్సినటువంటి అంటే చూసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏదో సుఖాలు పొందుతున్నారు వాళ్ళు. కానీ గురువుల ద్వారా పొందిన జ్ఞానం ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు ఏ దృష్టితో చూస్తారు అని అంటే, ఈ చెట్టు భగవాడు యొక్క శక్తుల్లో ఒక భాగము, అలాగే ఈ భౌతిక ప్రకృతిలో రూపుదిద్దుకుని అనేక రకాలైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో, వివిధ రంగుల్లో వివిధ రూపాల్లో ఏవైతే ఉన్నాయో, అవి కూడా భగవాడు యొక్క శక్తులే, వీటికి అన్నిటికీ మూలం భగవంతుడే అని వేద గ్రంథాల్లోనే అతను అర్థం చేసుకున్నాడు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే గురువు గారిని తెలియ గురువు నుంచి మనం పొందలేదు అనుకోండి, మనం ఖచ్చితంగా లోతైన విషయాలు అవగాహన చేసుకోలేక మనం అన్నిటినీ కొంతవరకు సమానంగా చూసేదానికి ప్రయత్నిస్తాం మనం. సో గురువు దగ్గర నుంచి నేర్చుకున్న ద్వారా వచ్చినటువంటి జ్ఞానంతో మనం నేర్చాలంటే అప్పుడే వాళ్ళు డిస్క్రిమినేట్ చేయగలుగుతారు ఎవరిని దేన్ని ఎంత వరకు మనం చేయాలి, సో దట్ నా సాధన నా జీవితం ఇంకా ప్రగతిలోకి వెళ్ళాలి అని. కాబట్టి కేవలం ఈ శరీరాన్ని మాత్రమే ఆలోచించాడు ఎవరు, గురువు దర్శనుడు. ఈ శరీరం కూడా ఈ ప్రకృతిలో భాగమే, అనేక రూపాల్లో ఈ ప్రకృతి చాలా రూపాలు ఉన్నాయి, చెట్లు ఒక రూపాలు ఉన్నాయి, తర్వాత కొండలు ఉన్నాయి, తర్వాత ఎన్నో కోణలు ఉన్నాయి, ఇవన్నీ ఎలాగైతే రూపాలు ఉన్నాయో అలాగే ఈ శరీరం కూడా దాని నుంచి తయారు చేయబడిన ఇంకొక రూపమే ఇది కూడా అని అలాంటి అవగాహనతో వస్తాడు అనమాట. ఇప్పుడు ఆ జ్ఞానం లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఈ శరీరం వేరు ఈ ప్రకృతి వేరు అనుకుంటుంటారు. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు మనము నాలుగైదు వస్తువులు కొనుక్కుంటాం. సో ఒకటి ఒక బంతి కొన్నాము, ఇంకోటి పెన్సిల్ బాక్స్ కొన్నాము, ఇంకోటి వచ్చేసి ఒక షర్ట్ లేదా ఒక చీర కొన్నాము. ఇప్పుడు పిల్లలుగా ఉన్న వాళ్ళకి బాల్ ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, అలాగే కొంచెం ఎదిగిన స్కూల్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు కొంచెం ఎదిగిన వాళ్ళకి ఆ పెన్సిల్ బాక్స్ లేకపోతే కాంపస్ లేకపోతే ఆ సంబంధించి అవి వాళ్ళకి ఒక తెలియని వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని ఇస్తాయి వాళ్ళకి. అలాగే ఇప్పుడు షర్ట్ లేకపోతే చీరలు ఇట్లాంటివి పెద్దవాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అంటే మూడు భిన్నమైన వస్తువులు ముగ్గురికి మూడు రకాల ఎగ్జైట్మెంట్లు ఇస్తున్నాయి అన్నమాట, ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ మనకి గమని అంటే ఎవరైతే గురువు ద్వారా జ్ఞానం పొందిన వాడు అతని యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసు, అతని యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే బంతి అన్నీ కూడా వివిధ భౌతిక ప్రకృతి యొక్క కలయికే, కాకపోతే వివిధ రంగులు ఇవ్వబడ్డాయి వీటికి, ఇదైనా భౌతిక ప్రకృతి నుంచి వచ్చింది ఒక రూపము, పెన్సిల్ బాక్స్ లేకపోతే అది కూడా ఇంకొక రూపమే, భౌతిక ప్రకృతి యొక్క ఇంకొక రూపం ఇది, అలాగే చీర లేకపోతే ఇంకోటి అది కూడా భౌతిక ప్రకృతి యొక్క ఇంకొక రూపం అది. మీ వెనకాల ఉండేది ఏంటి, సేమ్ అవే ఆటమ్స్ ఉన్నాయి, అవే ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ అన్ని అవే ఉన్నాయి, కాకపోతే వాటి కాంబినేషన్స్ ని వివిధ కలర్స్ ని ఎగ్జిబిట్ చేయడం వల్ల మన కంటికి అది వేరు వేరు కనిపించడం వల్ల మనం ఏంటంటే ఓ ఇది నాకు ఆనందాన్ని ఇస్తా ఉంది, ఇది నాకు ఇది వేరు ఇది వేరు ఇది వేరు అనుకుంటున్నాం మనం. యాక్చువల్గా మూడు కూడా భౌతిక ప్రకృతి నుంచి వచ్చినటువంటి అంశాలతో, బట్ వాటి కాంబినేషన్లో వేరు వేరు రంగుల్ని అవి ప్రకటిస్తున్నాయి అన్నమాట. అదే విధంగా ఈ శరీరం కూడా అంతే, ఆ రూపానికి అదే ఈ ఎట్లాగైతే బంతి చీర ఎట్లాగైతే భౌతిక వస్తువులు వివిధ రంగుల వల్ల వాటికి మనం ఆకర్షింపబడుతున్నామో, వాటి పట్ల మనం కొంచెం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తామో, అలాగే ఈ శరీరం కూడా అలాంటి ఒక వస్తువే ఇది కూడా. ఇది కొత్త ఎక్సైట్మెంట్ ఏం లేదు దీంట్లో, అంటే ఇప్పుడు మనం వెళ్ళేసి ఒక సెలూన్కి వెళ్ళాం, ఒక పార్లర్కి వెళ్ళాము, మనం కొత్తగా రిఫ్రెష్ గా మనం వెళ్ళేసి వాళ్ళు వేసే కొన్ని కొన్ని క్రీమ్స్ అవి ఇవి వేసాము, మనం ఇప్పుడు అన్ని చూసి మనం వెంటనే వెళ్ళేసి అద్దం చూడంగానే మనం చాలా ఎగ్జైట్ అయిపోతాం, మనం చాలా ఆనందంగా ఉంటుంది అనమాట, బా నేను కూడా ఎట్లా కనిపిస్తున్నానో నేను. కానీ ఈ శరీరం మొత్తం కూడా ఆ ప్రకృతిలో వివిధ రూపాలకి ఇది కూడా ఒక రూపం అంతే, జస్ట్ లోపల కొన్ని కొన్ని ఆటమ్స్, కొన్ని కొన్ని ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, వీటి యొక్క వివిధ కాంబినేషన్స్ లో వచ్చే ఈ వీటి స్ట్రక్చర్ లేదా వీటి రంగులు, సో అన్నీ కూడా ఒకదాని కిందకే వచ్చేస్తాయి. అంతే, ఇదంతా భౌతిక ప్రకృతి యొక్క వివిధ రూపాలే. అన్నం తిన్నా అదే, మట్టి అయినా అదే, బంగారైనా అదే, ఏం అన్నిట్లో ఏం జరుగుతుంది? భౌతిక ప్రకృతిలో వివిధ అంశాలు, వివిధ కాంబినేషన్స్ లో అవి వేరు రంగులు, రూపాలు, వివిధ ధ్వనులు, వివిధ రుచులు, అన్ని ఇచ్చేదంతా కూడా భౌతిక ప్రకృతే. వాటికి ఎట్లయితే రూపాలు ఉన్నాయో, ఇది కూడా ఒక రూపం అంతే. అదే ప్రస్తుతానికి ఏంటంటే మనం దీన్ని వాడుకుంటున్నాం అంతేగాని, దీనికి వేరే ప్రత్యేకత ఏం లేదు. కానీ మనం ఇది చాలా ప్రత్యేకంగా ఫీల్ అవుతున్నాం మనం. అది మనకి ఆ అవగాహన మనకు వస్తుంది అన్నమాట, ఇప్పుడు మనకి గురువు ద్వారా మనం పొందినప్పుడు ఈ నాలెడ్జ్ని. శిల ప్రభు ఒకటే అంటారు, ఈ శరీరం ఎప్పుడు చచ్చిపోయింది? శరీరం ఎప్పుడు చచ్చిపోయింది అంటే ఇట్స్ ఆల్వేస్ డెడ్. దానికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, వాటికి ఎటువంటి తెలివితేటలు లేవు, వాటికి ఎటువంటి భావాలు లేవు, వాటికి ఎటువంటి అభిరుచులు ఏమి లేవు. కేవలం నువ్వు ఉన్నావు కాబట్టి ప్రస్తుతానికి ఈ శరీరం ఆడుతూ ఉంది. నువ్వు పక్కకి వెళ్ళిపోతే ఆ రోజు ఎలాగైతే తల్లి గర్భంలో ఈ భౌతిక ప్రకృతి శరీరం రూపంలో ఏర్పడిందో, అలాగే రేపు చనిపోయిన తర్వాత అదే భౌతిక ప్రకృతిలో మళ్ళీ వెళ్ళి కలిసిపోతుంది. ఎట్లాగైతే మనం దుమ్ముని, ధూళిని, ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా మన వివిధ రంగుల్లో, వివిధ స్టేజెస్ లో మనం వీటిని చూస్తున్నవన్నీ కూడా భౌతిక ప్రకృతి యొక్క వివిధ రూపాలే. ఇవన్నీ కూడా అట్లాగే ఇది కూడా అన్నమాట. తాను శరీరం అనుకునే వారు క్షేత్రం నిజ స్వభావం తెలుసుకోలేరు. ఎవరైతే నేను శరీరం అనుకుంటే వాళ్ళకి దీని నిజ స్వభావం తెలుసుకోలేరు అన్నమాట. తాను ఆత్మ, ఈ శరీరం వేరు అనుకునే వాళ్ళకి మాత్రం కొంతవాళ్ళు దీని స్వభావం తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. ఎందుకంటే నేను శరీరం అనే వాడికి ఎందుకు అవగాహన ఉంటుంది? నేను తెలుసుకోవాలి, నేను దీని గురించి నేను బయటపడాలి అని అనుకుంటాడు. ఎందుకంటే వాడు తెలియదు కదా, అసలు శరీరం అని అనుకునే వాడికి తను దీని నుంచి బయటపడాలి అని ఎందుకు అనుకుంటాడు? మరి బయటపడాలి అని తెలియలేని వాడు ఎందుకు దీన్ని తెలుసుకోవాలనుకుంటాడు? ఆ చెట్టు అనేక రకాలుగా రూపుదిద్దుకుంటాయి, నరకం, స్వర్గం, మోక్షం, అట్లా. నేను చెప్పాను కదా మనం భౌతిక ప్రకృతిలో ఎలాగైతే వివిధ రూపాలు, వివిధ రంగులు ఎట్లాగైతే ఉంటాయో, అలాగే అదే భౌతిక ప్రకృతి ఏం చేయబోతుంది? చెట్టులో అనేక రకాలుగా రూపుదిద్దుకుంటాయి. ఈయన ఏం చేశాడు? చెట్టును ఒక విశ్వం కింద తీసుకున్నాడు ఎగ్జాంపుల్. ఆ విశ్వంలో నరకలోకం ఎట్లా ఉంటుందో, స్వర్గలోకం ఎట్లుంటుందో, మోక్షం ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ ప్రకృతిలో వివిధ అంశాలు అన్నమాట. అంతే, మాయామయం, మాయ చే తయారు చేయబడింది, భగవంతుడి మాయాశక్తి నుండి ఉత్పన్నమైనది. సో ఈ చెట్టు ఆయన నుంచి ఉత్పన్నమైంది మాయాశక్తితో. ఆ మాయ మనకి ఏం చేస్తుంది? ఓ, ఇది ఏదో భలే ఉంది, మంచి మంచి రంగు రంగులుగా ఉంది, ఏదో భలే ఆకర్షణీయంగా ఉంది, భలే ఆకారాలతో ఉన్నాయి, పలు రూపాలతో ఉన్నాయి, భలే శబ్దాలు ఇస్తున్నాయి. ఇవి ఎన్ని ఏంటంటే భగవుడి యొక్క మాయాశక్తి నుంచి ఉత్పన్నమైనవి, మనల్ని డైవర్ట్ చేస్తున్నాయి మన గోల్ నుంచి, మన లక్ష్యం నుంచి, దీని నుంచి బయటపడేదానికి మనల్ని, ఇవన్నీ కూడా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. తద్విధ అంటే క్షేత్రం, క్షేత్రజ్ఞ అర్థం తెలిసిన వాడు, రెండింటి గురించి తెలుసుకున్నవాడు, తనేమంటారు? తద్విధ, శరీరమే భోగానికి గాని ముక్తికి కాని కారణమవుతుంది. శరీరమే అన్నిటికి కారణం. భోగించాలనుకుంటే భోగించుకొని మళ్ళీ మళ్ళీ భోగానికి ఆ చక్రంలో ఇరుక్కుంటాం. మళ్ళీ ముక్తి పొందాలనుకున్నా కూడా ఈ శరీరమే కారణం అవుతుంది. ఇదే శరీరం ఉపయోగించుకొని మనం ముక్తి కూడా పొందవచ్చు. అన్నిటికీ ఇదే కారణమవుతుంది. ఎలా కాబట్టి నేను దీని నుంచి నేను విడిపోవాలి. ఇప్పుడు దీని నుంచి నేను భిన్నంగా ఆలోచించాలి. నేను శరీరం కాదు, నేను శరీరంలో ఉన్న వ్యక్తి. నేను దీన్ని ఎలా వాడుకోవాలనుకునేవాడు, దీని గురించి తెలిసిపెట్టుకోవాలి. ఈ జ్ఞానం గురించి మనం తెలిసిపెట్టుకోవాలి. జీవుడు, భగవంతుడు, ప్రకృతి యొక్క ఖచ్చితమైన స్వభావాలను కావు రాబోవు 6 అధ్యాయాలు తెలుసుకుంటాము. ఖచ్చితమైన స్వభావం అని తెలిసిపెట్టుకోవాలి. జీవుడు ఎగ్జాక్ట్గా తన యొక్క లక్షణాలు, తన యొక్క భావాలు, తన యొక్క కోరికలు, తన యొక్క శక్తులు, ఇవన్నీ తెలిసిపెట్టుకోవాలి జీవుడు గురించి. అలాగే భగవంతుడి యొక్క స్వభావం, లక్షణాలు, శక్తులు అన్నీ తెలిసిపెట్టుకోవాలి. అలాగే ప్రకృతి గురించి కూడా మనం తెలిసిపెట్టుకునే తీరాలి. ఎందుకంటే ప్రకృతి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న వాడు మాత్రమే ప్రకృతి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోగలుగుతాడు. కాబట్టి మనకి ఆ ప్రకృతి గురించి లక్షణాలు, ఏ అంశాలు ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటి, వాటి ప్రభావం ఏంటి, ఇది తెలుసుకోలేకపోయావు అనుకోండి, మనం దీని నుంచి బయటపడలేము. నేను చెప్పినట్టుగా మనం ఒక రూమ్ లోకి వెళ్ళి ఏదైనా ద్రవ పదార్థమే కదా, ఏదైనా అంతా ప్రకృతే కదా అని అనుకుంటే పొరపాటు. ఆ ప్రకృతిలో వివిధ అంశాలు ఎలా ప్రవర్తిస్తాయి, ఎలా ప్రభావం చూపిస్తాయి అంటే. సో అది మనం తెలిసిపెట్టుకోవాలి. ఇప్పుడు దాని గురించి కృష్ణుడు ఇప్పుడు మనకి పూర్తి అవగాహన ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. ఎందుకంటే మనం అనేక జన్మలుగా మనం ఈ ప్రకృతిలోనే ఉంటూ ఈ ప్రకృతికి మనం బానిస అయిపోయేసి ఈ ప్రకృతి మనకంటే చాలా బలమైంది అనేటువంటి భావనలు గడుపుతున్నాం. ఈ ప్రకృతి నాకు చాలా మేలు చేస్తూ ఉంది, నాకు కావాల్సినటువంటి ఆనందాన్ని ఇస్తుంది, నన్ను అనుభవించడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని ఇస్తుందని చెప్పేసి మనం ఈ ప్రకృతిని ఇంకా ఇష్టపడతా ఉన్నాం, ఇంకా ప్రేమిస్తా ఉన్నాం అన్నమాట. కానీ కృష్ణుడు అంటున్నాడు ఈ ప్రకృతి యొక్క డేంజర్, ఈ ప్రకృతి గురించి డేంజర్స్, ఈ డేంజర్స్ గురించి మాట్లాడబోతున్నాడు ఇప్పుడు, ప్రమాదాల గురించి మాట్లాడబోతున్నాడు, ఈ ప్రకృతి యొక్క మాయ గురించి మాట్లాడబోతున్నాడు, వాటి ప్రభావాల గురించి మనతో మాట్లాడబోతున్నాడు అన్నమాట. అది తెలుసుకున్న వాడు మాత్రమే దేంతో ఎలా డీల్ చేయాలో తెలుసుకొని మనం చక్కగా ఇదే శరీరం నుంచి మనం బయటపడతామన్నమాట. భగవంతుడి అత్యున్నత స్థానము మరియు జీవుడి యొక్క అధమ స్థానం ఎప్పటికీ ఆధారపడాల్సిందే. అర్థం చేసే ఎందుకు ఎందుకు ఈ ఈ ఈ లైన్లో భగవంతుడి యొక్క అత్యున్నత స్థానము, జీవుడి యొక్క అధమ స్థానం ఎప్పటికీ ఆధారపడాల్సిందే అంటే జీవుడు ఎప్పుడు ఆధారపడాల్సిందే భగవంతుడి మీద. ఎందుకు ప్రభుపాదు వారు ఈ లైన్ మనకు పెట్టడం అని అంటే, చాలా మంది అనుకుంటారు జీవుడు భగవంతుడు ఒకటే, లే ఒకటే ఆత్మ పరమాత్మ ఒకటే. ఇప్పుడు నేను ఆత్మలో ఉన్నాను కానీ నేను ఎప్పుడైనా సరే నేను ఆధ్యాత్మికంగా నేను పరిపూర్ణ స్థితికి వెళ్ళినప్పుడు నేను కూడా పరమాత్మ అయిపోతాను అని ఇప్పుడున్నటువంటి వాతావరణంలో చాలా సంస్థలు ఇదే చెప్తున్నాయి అన్నమాట. నువ్వు వచ్చి నువ్వు ధ్యానం చేయి, నువ్వు ఈ నియమాలు పాటించు, నువ్వు ఈ విధంగా చేసుకుంటే నువ్వు కూడా ఒకరోజు పరమాత్మ అయిపోతావు. కానీ ఇక్కడ క్లియర్ చేసుకోవాల్సింది ఒకటి అన్నమాట, భగవంతుడి యొక్క ఎప్పటికీ ఆయన అత్యంత స్థానమే, జీవుడిది ఎప్పుడు ఆత్మ స్థానమే, అని జీవుడు ఎప్పటికీ ఆధారపడాల్సిందే భగవంతుడు. ఆ విషయాన్ని మనకి ఈ ఏ జ్ఞానం ఇప్పటి వరకు తెలుసుకున్నామో అది భక్తికి దారితీస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ జ్ఞానం కూడా భక్తికి దారి తీయాలి. అది భక్తికి దారి తీయాలి కాబట్టి కృష్ణుడు మనకి ఇది వివరిస్తున్నాడు. అది ఈ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకి బ్రహ్మ సాక్షాత్కారం వైపు లేదా పరమ సాక్షాత్కారం వైపు దారి తీసే పని అయితే అవి వద్దు మనకి, ఆ జ్ఞానం మనకు వద్దు. కాబట్టి ఏ జ్ఞానం మనకు అవసరం, మన సాధనకి ఉపయోగపడుతుంది, మనం జాగ్రత్త పడడానికి ఉపయోగపడుతుంది, ఎటువంటి అంశాలని మనం పొందుపరుచుకోవాలి, ఎటువంటి అంశాలని మనం దూరం పెట్టాలి అనే విషయం మనం తెలిసిపెట్టుకోవాలి. దానికి ఎందుకు అయింది మనం తెలిసిపెట్టుకోవాలి, ఎందుకంటే ఎదగాలి మన భక్తిలో. జీవుడికి శరీరంతో సంబంధం గల కారణం ఏమిటి? శరీరం నుండి విడుదలయ్యే విధానాలు భగవంతుడు వివరిస్తాడు. అసలు నేను ఒక ఆధ్యాత్మిక కణం కింద, అంటే ఒక ఒక ఆత్మగా, అసలు పశువులు నాకు ఈ శరీరంతో సంబంధం ఎందుకు ఏర్పడింది? ఏంటి కారణం? అంటే నేను ఒక ఆయిల్ లాంటి ఒక వ్యక్తిని, నీటి లాంటి ఈ శరీరంలో ఎట్లా నేను పోయి కలిశాను వెళ్ళి? అసలు నేను దీంట్లో ఈ నెల ఎట్టబడ్డాను నేను? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయిల్ని మనం నీళ్ళలో పోసామనుకోండి, ఎంత వేసినా ఎంత తిప్పినా సరే ఆయిల్ ఆయిల్, నీరు నీరు వేరైపోతుంది. అయినా కూడా అసలు నేను ఈ నీళ్ళలో ఎట్టబడ్డాను నేను? అలాగే అసలు నేను ఈ శరీరంలోకి, అసలు ఈ భౌతిక ప్రకృతిలోకి ఇంత బలంగా నేను వాటి ప్రభావం వల్ల ఈ స్థాయిలో నేను ఇబ్బంది పడడం అసలు ఏంటి కారణం ఏంటి అసలు? కాబట్టి అలాగే జరిగిపోయింది జరిగిపోయింది, ఇప్పుడు ఈ శరీరం నుంచి ఎట్లా నువ్వు బయటపడాలి, ఆ విడుదలయ్యే విధానాలే కృష్ణుడు ఇప్పుడు మనకు వివరించబోతున్నాడు అన్నమాట. ముఖ్యంగా 15వ శ్లోకంలో, సారీ 15వ అధ్యాయము, ఆ తర్వాత మనకి 18 ఫైనల్. సో ఈ అధ్యాయంలో జీవుడు శరీరానికి అతీతుడైనప్పటికీ శరీర సంబంధాల్లోకి ఎలా వస్తాడో కూడా వివరించబడింది. జీవుడు శరీరానికి అతీతుడైన వాడే ఆయన శరీర సంబంధాలకి ఎలా వస్తాడో కూడా వివరిస్తాడు అన్నమాట. అసలు సంబంధానికి కారణం ఎందుకు వచ్చింది? అసలు దీంట్లోకి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? అసలు ఈ సంబంధంలోకి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? మరి ఎలా బయటపడాలి ఈ ప్రకృతి నుంచి? ఎందుకంటే ఈ రోజు నా స్థితి ఎలా ఉంది అని అంటే, దాని ప్రభావంతో నేను చాలా శక్తిహీనుడుగా నాకు అనిపిస్తా ఉంది. నేను వాటి ప్రభావంతో నేను భగవంతుడి యొక్క ఆలోచన నుంచి నేను దూరం అయిపోతున్నాను. సో కాబట్టి దీనికి నేను బయటపడాలి అని అంటే, దీంట్లో ప్రమాదకరమైన అంశాలు ఏంటి, వాటిని అధిగమించాలంటే ఏం చేయాలో, ఎవరి మీద నేను ఆధారపడాలి, ఎటువంటి సాధన నేను చేయాలి, సో ఇవన్నీ కూడా మనకి వివరించబడుతుంది అన్నమాట. ఆ విధంగా మనం గమనిస్తే కనుక మనం ఈరోజు ఈ 2 శ్లోకాలు మనం చెప్పుకోగలిగాము. సో ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది కాబట్టి, సో మిగిలినవి సో రేపు రేపు కూడా మనం క్లాస్ తీసుకుంటాం. సో రేపు కూడా మనం కొంచెం నెక్స్ట్ శ్లోకాల్లోకి వెళ్తాం. శీల ప్రభుపాదకి జయ్, అనంత కోటి వైష్ణవ వృందకి జయ్, భగవద్ వాణి శ్రీమద్ భగవద్గీతకి జయ్.